ప్రతి దేశం తమ పౌరులకి అనేక హక్కులను కల్పిస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది ఓటు హక్కు. ఇది హక్కే అయినా ఎంతో బాధ్యతతో నిర్వర్తించవలసిన కర్తవ్యం. తప్పనిసరిగా ఓటు వేయాలి కనుక ఓటు వేయడం కాకుండా తాము వేసే ఓటు యొక్క విలువను తెలుసుకుని ప్రతి పౌరుడు వ్యవహరించాలి. మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము అంటే మన భవితవ్యానికి సంబంధించిన నిర్ణయాలలో పరోక్షంగా పాలు పంచుకుంటున్నామన్న విషయాన్ని విస్మరించకూడదు. అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, భర్త, భార్య, స్నేహితుడో, ఫలానా వారికి ఓటు వేయమంటే వేసేయటం కాకుండా కనీసం మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించనున్న అభ్యర్థి గురించి, పార్టీ గురించి కొంతైనా అవగాహన కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మన ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది, దాని వ్యవహార శైలి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం గురించి తెలుసుకోవడం, ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కును పొందిన, మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న పౌరులకు ఎంతైనా అవసరం. అందుకే ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నది సౌమ్యశ్రీ రాళ్ళభండి. గత 2022 ఎన్నికలతో పోలిస్తే 8,70,000 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పేర్లను నమోదు చేసుకున్నారు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 5% ఎక్కువ. దేశంలో ఓటు వేయడానికి అర్హత కలిగిన వారిలో 98.2% మంది తమ పేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. కాగా దాదాపు 92% మంది యువత తమ పేర్లను నమోదు చేసుకుని ఓటింగ్ పట్ల ఉత్సాహం కనపరుస్తున్నారు. 2022 ఎన్నికల అనంతరం 18 వయసు పొందినవారు 18 పొంది గత ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఈసారి వినియోగించుకుంటున్నవారు, 25 పైబడి మొట్టమొదటిసారి ఈ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారిని అందర్నీ కలిపితే 18 నుంచి 25 వయసు గల ఓటర్లు దాదాపు 1.4 మిలియన్ మంది ఉంటారు. వీరే కాక 2022 తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన వారు కూడా అత్యధికంగానే ఉన్నారు. వీరిలో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువే. వీరందరి ప్రయోజనం దృష్ట్యా ఎన్నికల గురించిన ప్రాథమిక అంశాలను తెలుసుకుందాం. భారతదేశంలో లాగానే ఆస్ట్రేలియా పార్లమెంట్లో కూడా 2 సభలుంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోక్సభ, సెనేట్ అంటే రాజ్యసభ. మన దేశంలో ఈ 2 సభలలో దేనికి ప్రాతినిధ్యం వహించినా ఆ సభ్యుని మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ అనే అంటారు. కానీ ఆస్ట్రేలియాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎన్నికైన సభ్యులను మాత్రమే ఎంపీలంటారు. ఎగువ సభకు ఎన్నికైన సభ్యుణ్ణి సెనేటర్ అంటారు. అలాగే భారతదేశంలో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు. కానీ ఆస్ట్రేలియాలో ఇరుసభ్య సభ్యుల్ని ఓటర్లే ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఇక లోక్సభకు భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సెనేట్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సగం మంది సభ్యులు నిష్క్రమిస్తుంటారు. వారి స్థానాలకి ఫెడరల్ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరుగుతాయి. భారతదేశంలో మాత్రం రాజ్యసభలో 1/3 సభ్యులు నిష్క్రమిస్తుంటారు. అందువల్ల దానిని శాశ్వత సభ అంటారు. అలాగే ఆస్ట్రేలియాలో ప్రత్యేకమైన పరిస్థితులలో 2 చట్టసభలను రద్దు చేసి ఒకేసారి సంపూర్ణ ఎన్నికలు జరిపే అవకాశం కూడా ఉంది. దీనిని డబుల్ డిసొల్యూషన్ అంటారు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు అలా 1914, 1951, 1974, 1983, 1987, చివరగా 2006 7 సార్లు ఉభయ సభలు రద్దయి ఎన్నికలకు వెళ్లాయి. ఆస్ట్రేలియాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి 150 సీట్లుండగా సెనేట్కి 76 సీట్లుంటాయి. అయితే భారతదేశంలో రాష్ట్రాల జనాభా బట్టి ఆయా రాష్ట్రాలకు ఎగువ సభ సీట్లను కేటాయిస్తారు. కానీ ఆస్ట్రేలియాలో అందుకు విరుద్ధంగా ప్రతి రాష్ట్రానికి 12 సీట్లు, 2 టెరిటరీలకి చెరో 2 సీట్లు ఉంటాయి. వీరి విధి విధానాలలో, బాధ్యతలలో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ ఈ సభ్యుల ఎన్నికలో మాత్రం మౌలికమైన తేడా ఉంది. భారతదేశంలో రాజ్యసభ సభ్యులను రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలో సెనేటర్ల ఎన్నిక కూడా ప్రజలే చేస్తారు. May 3 మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు మీకు సెనేటర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ కూడా ఇవ్వబడుతుంది. ఇది చాలా పెద్దగా కూడా ఉంటుంది. అందుకే దీనిని టేబుల్ క్లాత్ అని కూడా పిలుస్తుంటారు. ఈ బ్యాలెట్ పేపర్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాలెట్ పేపర్లో గీతపైన కనీసం 6 పార్టీలు లేదా గ్రూపుల పేపర్లు ఉంటాయి. కింద పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లన్నీ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఆప్షన్లో ఓటు చేయవచ్చు. పార్టీలను ఎన్నుకోవాల్సిస్తే 6 పార్టీలలో మీకు నచ్చిన పార్టీకి 1వ నెంబరు, తర్వాత దానికి 2వ నెంబరు, అలా మీ ప్రాధాన్యతను బట్టి 6 నెంబర్లు ఇవ్వాలి. అదే అభ్యర్థులను ఎన్నుకోదలిస్తే కనీసం 12 మంది అభ్యర్థులకు మీకు నచ్చిన వారికి 1, 2, 3 అని వరుసగా నెంబర్లు ఇవ్వాలి. మీరు కావాలనుకుంటే బ్యాలెట్ పేపర్లో ఉన్న అందరి సభ్యులకు ఈ విధంగా నెంబర్ ఇవ్వచ్చు. ఇది ప్రాధాన్యతా ఓటింగ్ పద్ధతి, అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అన్నమాట. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి. మీరు పార్టీకి కనుక ప్రాధాన్యత ఓటు వేస్తే, అంటే గీతపైన ఓటు వేస్తే, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రాధాన్యతను ఆయా పార్టీలు నిర్ణయిస్తారు. అదే గీత దిగువన అభ్యర్థులకు మీరు ఓటు వేస్తే మీ ప్రాధాన్యతకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎందుకంటే మీరు అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు గాని పార్టీలను కాదు. ఇక సెనేట్ ఎన్నికలో మరో అంశం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఏ అభ్యర్థికి లేదా పార్టీకి అన్యాయం జరగకుండా ఉండటానికి ఒక నియోజకవర్గంలోని ఓట్ల శాతానికి పార్టీలకు పోలైన ఓట్లకు అనుగుణంగా పార్టీలకు సీట్లు వచ్చేందుకు అనువుగా అనుపాత ప్రాతినిధ్యం అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిని కూడా అవలంబిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక సెనేటర్ ఎన్నిక కావాలంటే ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 100,000 ఓట్లున్నాయనుకుంటే సదరు అభ్యర్థికి కనీసం 14.3% ఓట్లు రావాలి. అలా వచ్చిన అభ్యర్థి సెనేటర్గా ఎన్నికవుతాడు. ఒకవేళ ఒక అభ్యర్థికి నిర్దేశించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తే మిగిలిన ఓట్లు తర్వాత ప్రాధాన్యతలో ఉన్న అభ్యర్థి ఓట్లకు కలుపుతారు. అలా కలిపేటప్పుడు ప్రతి ఓటుకి సమానమైన ప్రాధాన్యతను ఇవ్వడానికి ఓటు విలువను తగ్గించి కలుపుతారు. అలా కాకుండా ఏ అభ్యర్థికి నిర్దేశించిన ఓట్లు రాకపోతే అతి తక్కువ ఓట్లు గల అభ్యర్థిని బరిలోంచి తొలగించి అతని ఓట్లను ప్రాధాన్యత పరంగా ఇతర అభ్యర్థుల ఓట్లకు కలుపుతారు. ఈ విధంగా అభ్యర్థులు ఎంపిక అయ్యేంత వరకు కొనసాగిస్తారు. అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ మరియు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ రెండు పద్ధతులను ఉపయోగించి ఒక సెనేటర్ని ఎన్నుకుంటారన్నమాట. ఈ విధానం వల్ల చిన్న పార్టీల అభ్యర్థులకి, స్వతంత్ర అభ్యర్థులకు కూడా సెనేటుకు ఎన్నికయ్యే అవకాశాలు మెరుగవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి పార్టీ తమకు పోలైన ఓట్లకు అనుగుణంగా సీట్లను గెలుచుకుంటుంది. సెనేటర్ ఎంపికకి ఇన్ని గుంపతింపలు పడితే ఇక దిగువ సభ కోసం ఒక ఎంపీని ఎన్నిక చేయాలంటే ఇంకెంత కష్టపడాలి అని ఆలోచిస్తున్నారా? ఎంపీ ఎన్నికకు కూడా ఇంచుమించి ఇదే ప్రక్రియను అవలంబిస్తారు. కాకపోతే కేవలం ప్రాధాన్యత ఓటు అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కావున బ్యాలెట్ పేపర్లో కేవలం అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. ప్రతి అభ్యర్థికి మీ ప్రాధాన్యతను బట్టి 1, 2, 3 అంటూ నెంబర్ ఇవ్వాలి. సెనేట్ ఎన్నికలో కాకుండా ఏ అభ్యర్థికైతే 50% కంటే ఎక్కువ ఓట్లు లభ్యమవుతాయో ఆ అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకవేళ ఏ అభ్యర్థికి 50% ఓట్లు రాకపోతే అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి ఆ అభ్యర్థి ఓట్లను ప్రాధాన్యతకు అనుగుణంగా మిగిలిన అభ్యర్థుల ఓట్లకు కలుపుతారు. అందుకే ఓటు వేసేటప్పుడు ప్రాథమిక ఓటుకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మీరిచ్చే ప్రాధాన్యత ఓటుకు కూడా ఒక్కొక్కసారి అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మీ ఫస్ట్ చాయిస్ అభ్యర్థి కనుక ఓడిపోతుంటే మీ 2, 3 ప్రాధాన్యత ఓటు ఎవరికి వెడితే వారికి విజయ అవకాశాలు మెరుగవుతాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు ఆసక్తికర కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.